Yoga classes low. చివరి మూడింటి గురించి మాట్లాడుకునే స్థితికి వచ్చాం మనం. ధారణ, ధ్యాన, సమాధి, మెడిటేషన్. మెడిటేషన్, సైన్స్ ఆఫ్ మెడిటేషన్. ఒక విధంగా పతంజలి యొక్క యోగ సూత్రాలను ద ఆర్ట్ ఆఫ్ లివింగ్ అని కూడా చెప్పవచ్చు. జీవించే విధానం, జీవించే కళ. ఈనాడు మనం అది మర్చిపోయాం. నిజంగా జీవించటం వచ్చిన వాడికి నిరాశ రాదు, నిస్పృహ రాదు. ఎట్టి పరిస్థితులు సైంటిస్టులు ఉన్నారు, క్యాన్సర్కి మందు కనిపెడదాము అని ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని వందల మంది, కొన్ని వందల చోట్ల, కొన్ని కోట్లాను కోట్ల డాలర్లు, ఎన్నెలు, రూపాయలు, ఇది వాళ్ళ వాళ్ళ కరెన్సీ ఏదోటి అది. ఇంతవరకు వాళ్ళు కనిపెట్టలేదు. వాళ్ళ కోపం రాదు, విసుగు రాదు. ఇంకా ఏమొస్తుంది వాళ్ళకి? కొత్త ఉత్సాహం వస్తుంది. ఇంకా కొత్తగా, ఇంకా మనం ఏ విధంగా దాని గురించి ప్రయత్నించాలి అని. కానీ మన జీవితంలో అర్హత లేని ఒక కోరిక కోరుకుని మనం, అర్హత లేని ఒక కోరిక, అది జరగలేదని పోయి ఇంకైపోయే జీవితం అవుతుంది. మీదే కాదు, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా నాశనం చేసేస్తాం మనం. కారణం ఏమిటి అంటే జీవించటం అనేటటువంటి యాంగిల్ పోయింది మనకి. ఉదాహరణకి మీకు ఆనందం ఎప్పుడొస్తుంది అని అడిగామనుకోండి, ఏదో 10th క్లాస్ పాస్ అవుతాను, పెళ్ళి అవుతాను, పిల్లలు పుడతాను, ఉద్యోగం వస్తాను, లేకపోతే లాటరీలో, భూటాన్ లాటరీలో 2 కోట్ల రూపాయలు వస్తాను. అంటే ఏదో వస్తే మీకు ఆనందం వస్తుంది. కొంచెం దాన్ని ఆలోచించుకోండి. మీకు సమాధి అంటే ఆ మానసిక స్థితే. ఏదో వస్తే వచ్చేది ఏముండదు మీ దగ్గర, గ్యారంటీ కదా. కానీ మన ఋషులు, మహాత్ములు, యోగులు, సిద్ధ పురుషులు అనుభవంతో చెప్పేవాళ్ళందరూ చెప్పేది ఏంటంటే, ఆనందానికి బాహ్య జగత్తుతో ఉండేటటువంటి మీ కోరికలు తీరటానికి అసలు సంబంధమే లేదు. అంతమంది మహావ్యక్తులు చెప్తున్నప్పుడు మీరు ఒక్క నిమిషం ఆగి ఆలోచించుకోవాలి. మీరు అంతమంది చెప్తున్నప్పుడు అందులో ఎంతో కొంత సత్యము ఉంటుంది. ఏంటా సత్యము అంటే, నువ్వు ఒక్క సెకండ్ బయట దృష్టిని ఆపగలిగితే అసలు మనకి ఆనందం ఉన్నది మనలోనే అన్నది అర్థమైపోతుంది. ఒక్క సెకండ్ ఆపగలగాలంటే, ఒక సెకండ్ ఆపగలిగిన తర్వాత ఇంకా నువ్వు చేసేది ఏమీ లేదు. తర్వాత చేసేది ఏం చేస్తుంది? అదే చేస్తుంది. కానీ దాన్ని చేయనివ్వటానికి, దాన్ని దూరటానికి మనలో చిన్న అవకాశం ఇవ్వాలి మనం దాన్ని. ఇది పతంజలి యోగ సూత్రాలన్నీ కూడా మీకు ఆ మార్గాన్ని చెప్తుంది. తెలిసి డైరెక్ట్గా వెళ్ళిపోయగలిగే వాళ్ళకి మార్గాలు అక్కర్లే, అవధూతలకు కానీ, కారణ జన్మలు, రమణ మహర్షి వాళ్ళకి పెద్ద సాధనలే అక్కర్లే. ఆయన ఇచ్చిన అలా అనుకున్నాడు, నేను చచ్చిపోతే ఏమవుతుంది అని. చచ్చిపోతే ఏమవుతుంది? కోరికలేముండవు. కోరికలేమి లేకపోయేసరికి ఆనందం వచ్చేసింది. అందుకే మొత్తం రమణ మహర్షి మొత్తం మీరు చేయవలసిన సాధన అంతా ఏమీ లేదు, యాజ్ ఇఫ్ యు ఆర్ డెడ్, నువ్వు చనిపోయావు అనుకుని జీవించవలసి. మొత్తం రమణ మహర్షి చెప్పిన ఆయన పెద్ద దాంట్లో అక్కడ రాసి ఉంది రమణాశ్రమం. అది ఆవిడ చదవడు, కోరికల కోసం వెళ్తాడు అక్కడికి. వెళ్తా తప్పులేదు, ఈ జీవించే విధానం అర్థం చేసుకోవాలి అంటే, కారణ జన్మల్లాగా మనకి గబుక్కుని ఎలాగా అనుగ్రహం మన మీద పడిపోయి మనం కూర్చోబెట్టేస్తే యోగాలయోగిలాగా వాళ్ళలాగా ధన్యం. అలాంటి లక్షణాలు ఏమి మనకు కనిపించటం లేదు. కనుక నెక్స్ట్ బర్త్లో అయినా అలాంటి పరిస్థితి రావాలి అంటే ఇప్పుడు మనం ప్రయత్నం చేసుకోవాలి. అది గుర్తుంచుకోండి, వాళ్ళకి ఈ జన్మలో వచ్చింది ఏం కాదు, అది ఇదివరకటి ప్రయత్నాలు ఏమంటా. ఇచ్చట సైన్స్ లో మెడిటేషన్ లేదు అమ్మ బోర్డు. ముఖ్యంగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మూడు రకాలుగా సాధనలు చేసుకోవచ్చు మనం. పంచకోశ విధానం ద్వారా వెళ్ళవచ్చు, షట్చక్ర జాగరణ ద్వారా వెళ్ళవచ్చు, త్రిగంధ వేదన ద్వారా వెళ్ళవచ్చు. నాలుగో మార్గం లేదు. మన ఉపనిషత్తుల్లో కానీ, భగవద్గీతలో కానీ, ఇతర మతాలలో కానీ, ఇతర మహాత్ములకు కానీ మీకు ఈ ఆధ్యాత్మిక విధానం ఏమి చెప్పినా ఈ పద్నాలుగింటి మీదే ఆధారపడి ఉంటుంది. ఐదు కోశాలు ప్లస్ ఆరు చక్రాలు ప్లస్ మూడు గ్రంథులు. దానికి వాళ్ళ పేరు ఏదైనా పెట్టచ్చు. దాని పేరేం పెట్టారు అన్నది కాదు, ఆధారం అంతే. ఉదాహరణకి మీరు ప్రపంచంలో ఏమి నేర్చుకోవాలనుకున్నా, ఏమి చేయాలనుకున్నా ఈ పంచేంద్రియాల ద్వారానే చేయగలరు, నేర్చుకోగలరు. ఇంకో విధానం లేదు. ఎంత కంప్యూటర్ టెక్నాలజీ కావచ్చు, రేపు కొత్త యుగంలో ఏ లేజర్ టెక్నాలజీయో రావచ్చు, లేకపోతే పూర్వకాలంలో ఏ టెక్నాలజీ లేని రాత యుగంలో ఉన్నటువంటి మానవుడైనా కావచ్చు, ఉపయోగించుకునేది ఐదు ఇంద్రియాలే. ఎంతకంటే ఎక్కువేం లేదు. అందుకే దీన్ని ఏమంటామంటే ప్రపంచం అంటాము. ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవటంలో, యోగ విద్య నేర్చుకోవటంలో నేను మొదటి రోజు నుంచి క్లాసులో చెప్తున్నాను, పతంజలి యోగ సూత్రాలకి విపరీతమైనటువంటి ఏకాగ్రత కావాలి, దృఢమైనటువంటి మానసిక స్థితి కావాలి. అదేంటి అంటే, ఇప్పుడు ఈ జీవితంలో నాకున్నటువంటివి చాలు, నాకుంది చాలు, నేను తినగలుగుతున్నాను, ఆకలి లేదు, ఉండటానికి నీడ ఉంది, 10 మంది స్నేహితులు ఉన్నారు అవసరం అవుతే నన్ను ఆదుకోవటానికి, ఇంకా ఏం కావాలి కోరికలు పుచ్చుకోరు. యోగుల గురించి నేను మాట్లాడుతున్నా, ఈ పతంజలి యోగ సూత్రాల క్లాసులో ఇదే కండిషన్. ఇంకా చాలు, ఇట్ ఇస్ ఎనఫ్. అనుభవించవలసినంత అనుభవించేశాం, ఇంద్రియాల గమ్యంగా అనుభవించగలిగేవి నిజంగానే మీరు అనుభవించేశారు. ఇంకేంటంటే రిపిటిషన్, ఇంకంతకన్నా కొత్తదేం రాదు మీకు. ఆ మానసిక స్థితి ముందుండాలి, ఇంకా నాకు చాలు ఇది. రెండో మానసిక స్థితి ఏముండాలి, ప్రాణం పోయేంత వరకు కూడా ఈ మార్గాన్ని వదలను. సుఖంగా ఉండొచ్చు ఒకరోజు, ఒకరోజు మూడు చాలా బాగా ఉంటుంది, ఓహో ఆహా అని డాన్స్ చేయొచ్చు, ఒకరోజు నీరసంగా ఉండొచ్చు. ఓకే, ఇట్ డజంట్ మ్యాటర్. కానీ మార్గాన్ని మాత్రం వదలను. ఈ రెండు మీరు ఖచ్చితంగా పట్టుకోగలిగినప్పుడు పతంజలి యోగ సూత్రాల్లో మీరు దూసుకుపోతారు. నేను చెప్పాను కదా, నాలుగైదేళ్లలో మీకు సమాధి యొక్క ఆధారభూతమైనటువంటి అనుభూతులు గ్యారంటీగా వచ్చేస్తాయి. అందులో ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మూడు మీరు అభ్యసించకుండా యోగంలో ముందుకు వెళ్తాం అంటే కుదరదు. యమ, నియమ, ఆసన, ఈ మూడు ఉండాలి కరెక్ట్గా. ఇందులో పర్వాలేదండి సర్దుకుపోతామంటే ప్రకృతి కూడా పర్వాలేదయ్యా సర్దుకుంటానంటుంది, నెక్స్ట్ బర్త్ అంటుంది. మీ తరఫున మీరు లిమిట్ పెట్టుకోకూడదు. అహింస చాలా జాగ్రత్తగా మీరు మార్కులు వేసుకుంటున్నారు లేదో నోట్స్ రాసుకుంటున్నారు. మూడు స్థితులలోనూ అహింస ఉండాలి, భౌతికంగా, కామమయంగా, మానసికంగా. ఎట్టి ఒకవేళ తప్పులు జరిగిపోతే, రెండు రోజులు మూడు రోజులు జరిగిపోతే ఇంకా నేను చేయలేనని మానద్దు. జన్మజన్మలకి కూడా ఇది నేను కొనసాగిస్తాను అనే దృఢవ్రతం ఉండాలి మీకు. ఏ ఒక రోజులో రాదు. కానీ గురువులు మనకిచ్చే గ్యారంటీ ఏంటంటే, 1980 నుంచి యోగ సాధనలో ప్రవృత్తి అయిన వాళ్ళందరూ కూడా పూర్వజన్మలో యోగ సాధన సిద్ధి పొందిన వారే. ఋషుల మాటను మీరు గౌరవించాలి. వాళ్ళు ఆ గ్యారంటీ ఇస్తున్నారు. 1980 తర్వాత ఎవరు యోగ సాధనలో ప్రవృత్తి చూపించినా మీరు కేవలము మరిచిపోయినది గుర్తు చేసుకుంటున్నారు తప్ప మీరు ఏదో పెద్ద విశేష సాధన చేయటం లేదు. యూ హ్యావ్ ఆల్రెడీ గాట్ ఇట్. ఆ నమ్మకం ఉంచుకోండి వాళ్ళ మాట మీద. నిరాశపడకండి, ఎన్నిసార్లు ప్రయత్నిస్తానో అదో మనస్సు లొంగటం లేదు. మీకు తెలీదు, మహాత్ముల మనస్సు కూడా లొంగదు. మహాత్ములకి మనకి తేడా ఏంటి అంటే, వాళ్ళు వదలరు, మనం గబుక్కును వదిలేస్తాం అంటే, అది ఒక్కటే తేడా అంతే. పట్టుదలలో తేడా. ఇంకైతే అహింస అంత సులభంగా రాదు, కానీ అసంభవము కాదు అది. అహింస యొక్క పరాకాష్ఠ ఎప్పుడు వస్తుంది? మిమ్మల్ని చంపటానికి వచ్చిన వాళ్ళు మీకు దాసరం అన్నప్పుడు. బుద్ధుడి చరిత్రలో అంగుళిమాల గురించి మనం వింటాం కదా, చంపేస్తానని వస్తాడు చూస్తూ. ఆ బుద్ధుడు ఎప్పటివాడునండి అసలు. మొన్న మొన్నటి గాంధీ స్వాతంత్రం వచ్చింది, కొట్టుకు చస్తున్నారు అందరూ. ఢిల్లీలో మినిస్టర్ పటేల్ హోమ్ మినిస్టర్ అప్పుడు అందరూ ఉన్నారు. కలకత్తాలో చౌరా చౌరీలో కొట్టేసుకుంటున్నారు, చంపేసుకుంటున్నారు అంటే ఒక్కడు వెళ్ళిపోయాడు ముందు. ఒక్కడు వెళ్ళగానే ఏమైంది, చంపేసుకోవటం ఆపించారు. అది నీకు ప్రూఫ్ అన్నమాట. నీ ముందు ఎవరు కూడా హింస తలపెట్ట లేకపోతారో అది ప్రూఫ్. తత్ సన్నిధో వైరత్యాగ. అహింస చేస్తున్నటువంటి స్థితిలో అసలు వైరం ఉండదు. సన్నిధో మన కండిషన్ ఉంది. ఇప్పుడు దీపం వెలుతురు దూరం నుంచి దీపం కనిపించినా వెలుతురు చాలా చోట్ల ఉండదు, ఆ చుట్టుపక్కలే వెలుతురు ఉంటుంది. అలాగే ఆ సన్నిధానంలోనే ఆ వైరం తగ్గుతుంది. కానీ ప్రజలందరూ కొంచెం కొంచెం అలా అయ్యారు అనుకోండి, అప్పుడేమవుతుంది? అంతే కదా, బూంద్ బూంద్ చే సాగర్. చేత మనం దానికి ప్రయత్నిస్తున్నాం. ఒకటి గుర్తుంచుకోండి, ఇది ఒక విశాల జనజాగరణ ఉద్యమంగా మారాలి. నువ్వు చేస్తున్నావు ఓకే, అహింసా ప్రయత్నం అందరూ చేయించటానికి ట్రై చేయండి. మన పని అది. నేను చెప్తే వింటారా? అది నీకెందుకు? నీకు మళ్ళీ ఎందుకు అంత అహంకారం నువ్వు చెప్తే వాళ్ళు వినాలని? రోజు సూర్యుడిచ్చి, నాయన చూడు నేను ఎలా జీవిస్తున్నాను బుద్ధిగా అంటే, అసలు మనం సూర్యుడు వైపు చూస్తున్నావా ఏంటి? అసలు ఇసుకం తలుపు కూడా వేసేస్తా ఎండాకాలంలో. అంతేత మీ ప్రయత్నం ఆపకండి అహింస. రెండోది ఏం చెప్పాను, సత్యము. సత్యము అంటే ఉన్నది ఉన్నట్టు చెప్పటమే అంతే, అంతకంటే ఇంకేం లేదు. సత్యం అంటే సత్యం మనం ప్రాక్టీస్ చేయడానికి విశేషమైనటువంటి సాధన ఏదైనా చేయాలి. ఏం సార్ ఉన్నది ఉన్నట్టు చెప్పంటే, మీ వైపు నుంచి కలపవద్దు, మీ వైపు నుంచి తీయవద్దు. ఇప్పుడు మనకి ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఏదైనా పనిచేశారనుకోండి, ఒకలా చెప్తాం. ఇష్టమైన వాళ్ళు అదే చేసారనుకోండి, ఏం చెప్తాం? ఏం కాదండి, ఏదో అలా తెలా అర్థమవుతున్నా రాదొద్దు. మనకి నచ్చిన వాళ్ళు చెప్పినా నచ్చిన వాళ్ళు చెప్పినా ఉన్నది ఉన్నట్టు చెప్పండి. కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పటానికి కుండ మొదలు కొట్టినట్టు ఏం చెప్పక్కర్లే, ప్రేమపూర్వకంగా చెప్పవచ్చు, ప్రేమపూర్వకంగానే చెప్పాలి. కానీ మాటలు మిన్స్ చేయటం అంటేనే ఏమో వాడు ఏమనుకుంటాడు, చెప్తే ఏమనుకున్నాడు, చెప్పటం లేచుకోండి. డేల్ కార్నీ పేరు విన్నారు లేదు మీరు? చాలా మంది ఇక్కడ ఈ ప్రాంతంలో విని ఉంటారు. పరమ కోటీశ్వరుడు అనేటటువంటి మాట ఏదైనా వాడాలి అంటే ఆయనకు వాడాలి, కోటీశ్వరుడు కాదు పరమ కోటీశ్వరుడు. తను 26 ఏట అతను ఒక నైట్ క్లబ్ లో డోర్మెన్ గా పనిచేశాడు. అక్కడ నుంచి స్టార్ట్ చేశాడు అతని జీవితం అంతా నీచ స్థితి నుంచి స్టార్ట్ చేశాడు. సరే ఇప్పుడు కార్ని ట్రస్ట్ అని చెప్పి తెలియదు ఎన్ని కోట్ల రూపాయలు ప్రపంచంలో ఎంతమందికి వెళ్తుందో అతని ట్రస్ట్ పేరు మీద. అతను ఒక మాట అన్నాడు, జీవితంలో నేను ఇంత గొప్పవాడిని అవటానికి ఒకే ఒక కారణం ఏంటి అంటే ఐ లెర్న్డ్ టు సే నో, చెయ్యను కాదు నో అనేటటువంటి మాట అంట నేర్చుకున్నాను అన్నాడు. మొదట నో అంటే మనుషులు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు, కానీ 2-3 సార్లు నువ్వు నో అన్నాక ఆ పని జరగకపోవటం నీ వల్ల, నువ్వు ఎస్ అన్నాక ఆ పని జరగటం చూశాక నీ వ్యక్తిత్వానికి జోహార్లు అర్పిస్తారు వాళ్ళు. దేని మీద నుంచి తను నీకు నచ్చలేదు, స్పష్టంగా చెప్తూ నచ్చలేదు, నేనేమీ తప్పు లేదు. దాని తర్వాత అస్తేయము. అస్తేయము అంటే సరే మామూలు దొంగతనాలు మనం ఎలాగో చేయము, కానీ నేను మీతో చాలాసార్లు చెప్పాను కదా, ఒక దొంగతనం అందరం చాలా హాయిగా చేసేస్తాం. మనకి అర్హత లేని పొగడత ఎవడైనా పొగుడుతూ ఉంటే జరగనివ్వకండి. అది ఎట్టి పరిస్థితుల్లో గివ్ క్రెడిట్ వేర్ ఇట్ ఈస్ డ్యూ. యోగి అవ్వాల్సిన వాడి లక్షణాలు ఇవ్వంటాడు, ఎవడికి ఏది వాడికి అర్హత ఉందో వాడికి ఎత్తి చూపించండి, ఇది వీడి వల్ల జరిగింది, వీడి వల్ల ఇది చేశాను నేను చెప్పడమే స్పష్టంగా చెప్తే ఏమవుతుంది. పక్క ఇంకోళ్ళు ఇంకొక రకమైనటువంటి మానసిక స్థితి నేను చూశాను. నేను మాస్టర్ అహంకారం వచ్చేస్తుందేమోనండి, మాకు వచ్చేస్తుందేమో కాదు నాయన, నీకు వచ్చేసింది అప్పుడేను, నీకు అసలు అనుమానం ఎందుకు వచ్చింది అహంకారం వస్తుందని. నువ్వు చేసిన పని చెప్తున్నావు, చెప్తే నీకు అహంకారం వస్తే అది నీ కర్మ అంతే కదా. ఇంత చెప్పింది చేసింది ఒప్పేసుకోవటం నేర్చుకోండి, అప్పుడు అది అస్థేయం ఉంటుంది. నీవు చెయ్యనది ఒప్పుకోకు, స్పష్టంగా చెప్పింది నేను చేయలేదు, క్రెడిట్ ఇచ్చిన ఇవ్వలేదనుకోండి, క్రెడిట్ అప్పుడు ఏం చేయాలి చెప్పాలి, నేను చేశాను ఇదని. ఈ 2-3 చిన్న చిన్న తప్పులు యోగులు చేస్తూ ఉంటారు. దానికి ఈ అవధూతుల జీవితాలు మీరు చదవండి, సిద్ధిసాయి చరిత్ర, వెంకయ్య స్వామి చరిత్ర, మీకు చాలా స్పష్టంగా అర్థమైపోతుంది ఎలా జీవించాలి. వాళ్ళు ఎవరికి అడ్డు తగలలేదు, కానీ వాళ్ళకి ఎవరైనా అడ్డు తగిలితే వాళ్ళు ఒప్పుకోలేదు, వాళ్ళ పనికి అడ్డు తగిలితే ఒప్పుకోలేదు. కానీ ఏం చేశారు, మనం పోతే పోలే, నువ్వు ఇక్కడ అడ్డు తగులుతున్నావు పోనీలే నేను ఇంకో చోట వెళ్ళిపోతా, కానీ నువ్వు అడ్డు తగులుతున్నావు కదా, నోరు మూసుకుని ఇళ్లలో కూర్చోలేవాళ్ళు. మనం ఆ పిచ్చి పని చేస్తాం, మన మాటలు ఎవరు వింటారండి, ఎవరు చేస్తారండి, అస్తే అర్థమైంది కదా. దాని తర్వాతది ఈ కాలంలో దాన్ని కరెక్ట్ గా ఉపయోగించుకోండి ఏంటంటే బ్రహ్మచర్యము, అది లేనిదే మాత్రం యోగ విద్యలు ముందుకు వెళ్ళలేము. దానికి రకరకాలుగా అడ్జస్టిఫై చేసుకోవటానికి చేస్తారు అందులో ఇప్పుడున్నటువంటి మోడర్న్ డాక్టర్స్, ఇతనే భయపెడుతూ ఉంటారు. ఇంకా వాళ్ళకున్న మానసిక జాగ్యాలన్నీ వాళ్ళ రచనలో వాళ్ళు పొందుపరుస్తూ ఉంటారు, మీరు మాత్రం అవేం వద్దు. తీవ్రంగా ట్రై చేయండి బ్రహ్మచర్యానికి, మానసికంగా ముఖ్యం, శారీరకంగా తప్పదు. తర్వాత మానసికంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మన మనస్సులు. ఇందాక మళ్ళా నేను చెప్పాను కదా, మరి ఒక దారిపోతూ ఉంటే దారిపోతూ ఉంటాం, మళ్ళీ నేర్చుకుంటూ ఉంటాం, పడిపోతూ ఉంటాం, నేర్చుకుంటూ ఉంటాం, పడిపోతూ ఉంటాం, నేర్చుకుంటూ ఉంటాం. నిరాశ వద్దు. దాని తర్వాత అపరిగ్రహాన్ని, నాకు ఇది కావాలి అనే కోరిక వద్దు, సేకరించేటటువంటి కోరిక వద్దు. ఈ ఐదింటిని కలిపి మహావ్రతం అన్నాడు పతంజలి. సార్వభౌమ మహావ్రతం. సార్వభౌమ అంటే దేశకాలాతీత, ఈ గ్రహంలోనే కాదు ఏ గ్రహంలో అయినా సరే, ఏ వ్యక్తికైనా సరే, ఎప్పుడైనా సరే ఈ ఐదు తప్పవు. ఇది చేస్తే బాహ్య జగత్తుతో నీకు ఉన్నటువంటి సంబంధం సత్సంబంధాలుగా ఉంటాయి. అప్పుడు బాహ్య పరిస్థితులు నీకు అనుకూలించటం మొదలెడతాయి. ఇంత మాస్టారు పరిస్థితులు అనుకూలించటం లేదు అనటానికి ఐదింట్లో ఏదో ఒకటి తప్పు చేస్తాం మనం. ఈ ఐదింట్లో ఏది తప్పు జరిగినా నీకు అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడదు. దోమలు విత్తేశ్వరగిరి ఆశ్రమంలో, విత్తేశ్వరగిరి మీకు తెలుసు కదా, పరమహంస యోగానంద గురువు గారు పూరిలో ఆశ్రమం ఉండేదండి. ఆయన దగ్గర ఈయన బీఏ స్టూడెంట్, అసలు యూనివర్సిటీకి ఎప్పుడు వెళ్ళేవాడు కాదు. ఇప్పుడు ఎక్కడ ఉండేవాడు అంటే గురువు గారి ఆశ్రమంలో ఉండేవాడు. సరే గురువు గారు నాకు మెడిటేషన్ నేర్పండి, మెడిటేషన్ నేర్పండి అంటే, మెడిటేషన్ ఎన్నో స్టెప్, ఏడో స్టెప్ యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ తర్వాత నేర్పండి అంటే వెళ్ళలేదు. సరే నేర్పుతాను రా, కూర్చో, ఏముంది, మఠం వేసుకోవటం, కళ్ళు మూసుకోవటం, కూర్చో అన్నాడు. ఇంతేనా ధ్యానం అన్నాడు, కూర్చో అన్నాడు. కూర్చోగానే దోమలు కొట్టడం మొదలు. సరే ఆయన కూర్చున్నాడు, విత్తేశ్వరి గిరి కూడా. ఈయన ఒకసారి ఇలా అనుకున్నాడు, ఒకసారి ఇలా అనుకున్నాడు, అక్కడ కళ్ళు తెరిచేసాడు. తెరిస్తే ఎదుర్కొండా గురువు గారు లేడు, దోమలు సమూహం గురువు గారిని కప్పుంది. విత్తేశ్వర గిరి కనిపించడం లేదు ఆ దోమల గింపులో. నల్లగా ఒక అన్నట్టు చప్పుడు వినిపిస్తుంది. ఆయన 10 నిమిషాల తర్వాత లేచాడు. ఏంటి నువ్వు కూర్చోలేదా అన్నాడు. లేదండి, మిమ్మల్ని చూస్తున్నాను, దోమల్ని చూస్తున్నాను, మిమ్మల్ని దోమలు కుట్టలేదా అన్నది. నన్ను కుట్టావు అన్నాడు. కుట్టావు అవి, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. కుడుతున్నా ఎందుకు అంటే మీ మాటలతో ఎంతమందిని కుడుతున్నారో రోజు, మరి కర్మ పరిపాకం ఉండాలి కదా. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సెకండ్ వరల్డ్ వార్ గురించి ఒక ఋషి చెప్తే ఏం చెప్పాడు అంటే, సెకండ్ వరల్డ్ వార్ యొక్క ఏకైక కారణం ఏంటి అంటే మాటలని సక్రమంగా ఉపయోగించుకుని మానవ జాతి కర్మ అన్నాడు. ప్రారంభము కాదు, ఏమీ కాదు, ఇదివరకు పురాకృతి ఏమీ కాదు. మానవ జాతి మాటను ఉపయోగించుకోవడం చేత కాలేదు. అవన్నీ కలిసి 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 చినికి 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 సెకండ్ వరల్డ్ వార్గా రూపొందింది. ఇచ్చట యమములు బాహ్య జగత్తుతో మనకి సత్సంబంధాన్ని ఏర్పరుస్తాయి. నియమాలు అంతర్జగత్తుతో స్పష్టమైనటువంటి సంబంధాన్ని ఏర్పరుస్తాయి. అందులో చాలా ముఖ్యమైనది ఏం చెప్పాను నేను మీకు, సంతోషం, బీ హ్యాపీ. అందుకే ముందే చెప్పి ఉన్నది చాలు, నాకు ఉన్నది. ముందు మీరు ఆ మానసిక స్థితి తెచ్చుకోలేకపోయినా 10 సార్లు అనుకుంటే వచ్చేస్తుంది అది. ఎందుకంటే ఏమీ లేదు, రిపిటిషన్. ఈశ్వర ప్రణిధానం అనేది ఏమేమి చేస్తాం మాస్టారు అంటారు, మీరు దయచేసి చేయకండి, చేయలేరు. ఈశ్వర ప్రణిధానం ఐదర్ యూ కెన్ డూ ఇట్ ఆర్ యూ డోంట్ డూ ఇట్ అంటే ఒకేసారిలో అయిపోతున్నది. అది డైరెక్ట్ బుల్లెట్ హిట్ అనమాట. అది ఎందుకంటే ప్రయత్నిస్తూ ఉండండి దానికి. కానీ నేను ఈశ్వర ప్రణిధానం చేస్తున్నాను అనకండి, ప్రయత్నిస్తున్నాను అనండి. ఎందుకంటే ఈశ్వర ప్రణిధానం అయిపోయాక యోగ సాధన కూడా నీ చేతిలో ఉండదు. అసలు ఏది నీ చేతిలో ఉండదు, అంతా ఆయన చేతిలో ఉంటుంది. కలిసి వచ్చినంతా ఉచితమా అనుచితమా అని చాలా మంది ఏదో నా దగ్గరికి చెప్తూ ఉంటారు. మా గురువుగా చేయిస్తున్నారండి, నా చేత నాది నిజమా. మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి, మీరు చేసే ఆ అధోకాలన్నీ కూడా గురువే చేయిస్తున్నాడని చెప్పి ఆయన నెత్తి మీద పెట్టి మీరు ఇంకా పెద్ద భయంకరమైనటువంటి పాపకు మూట మోసుకుంటున్నారు. ప్రయత్నిస్తున్నానండి, అది తప్పేమీ లేదు. గురువు యొక్క పెట్టిన విధానంలో జీవించడానికి నేను ప్రయత్నిస్తున్నాను, ఓకే. కానీ నువ్వు చేస్తున్న ప్రతి పని గురువు చెప్పింది చేస్తున్నావు, చేయలేవు, అర్జునుడేవి చేయలేడు కదా. తేడా అర్థం చేసుకోండి. మనం చాలా సార్లు ఏంటంటే మాటల గాలిలో మన్ని మన్ని భ్రమలో పడేసుకుంటాం, మనం చాలా ముందున్నామని. ఆ భ్రమ చాలా ప్రమాదం. అందుకు చెప్పేది ఈశ్వర ప్రణిధానం ఒకటి, అక్కడ బ్రహ్మచర్యం. యమములు ఏం చేస్తాయని చెప్పాను, బాహ్య జీవితంలో మీకు సత్సంబంధాన్ని కలగజేస్తాయి. నియమాలు అంతరంగంలో మీకు సత్సంబంధాన్ని కలగజేస్తాయి. ఆసనాలు మీకు మూడున్నాయి, ఆలోచనలు ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, శరీరం ఉంది. ఈ మూడింటిని ఒక లైన్లో పెట్టింది. అసలు ఆచమనం అర్థం అదే. అది ఇంకా ఇక్కడ మనం యోగంలో ప్రవేశించలేదు, కేవలం బయట వాళ్ళతో ఎలా ఉండాలో అవగాహన చేసుకున్నాం, మనతో మనం ఎలా ఉండాలో అవగాహన చేసుకున్నాం, ఆసనాలతో ఏం చేసుకుంటున్నాం. మొత్తము మన మూడు, మన ఆలోచనలు, దాన్ని మనోవాక్కాయ కర్మలు అంటాం కదా, మనస్సు వాక్కు కర్మ, ఒకే లైన్లో ఉండాలి. మహాత్ములకి మామూలు వ్యక్తులకి తేడా ఏదే చెప్తారు కదా, మామూలు వ్యక్తులు చెప్పింది చేయరు, మహాత్ములది వాళ్ళు ఏం ఆలోచిస్తారో అదే చెప్తారు, అదే చేస్తారు. ఇది ఆసనాల ద్వారా మీరు నేర్చుకోవాలి. అన్ఫార్చునేట్ గా ఆసనాల యొక్క ఇది మర్చిపోయాం, డైరెక్షన్ మర్చిపోయాం. అన్నమాట నేను మీకు ఏమని అడ్వైజ్ ఇచ్చాను, మొదటి పోజులో మొదటిసారి స్థూల శరీరం ఎక్కడ మార్పు చెందుతోంది మీరు గమనించాలి. రాస్తున్నారా అని మరి తెలియదు నాకు. మీరు ఆసనాలు వేస్తున్నప్పుడు, మొదట ఆసనం వేసినప్పుడు నేను పద్మాసనం గురించి చెప్పాను కదా, ఎక్కడ మడత పడింది, ఇది తగులుతుందా లేదా నేలకి, ఇక్కడ నేలకి తగులుతుందా లేదా, పర్ఫెక్ట్ పొజిషన్ వస్తుందా లేదా, ఈ బట్ట శరీరానికి ఎక్కడ తగులుతుంది అంటే మొత్తము స్థూల శరీరం యొక్క పరిపూర్ణమైనటువంటి అవేర్నెస్ రావాలి. విషయం గ్యాప్ ఇచ్చుకున్నాక మళ్ళీ అదే ఆసనంలో కూర్చుంటారు. ఇప్పుడు ఎక్కడ ఉండాలి దృష్టి? చక్రాలు. మీ షట్చక్రాలలో ఎక్కడికి వెళ్తోంది మీ మనస్సు? మీరు ఎక్కడ ధ్యానం పెట్టకండి. అది ఎక్కడ గందరగోళం ఏర్పడిందో ధ్యానం చేసేది కాదు, వచ్చేది. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మీరే చేయదు ధ్యానంలో, అది అవుతుంది. అది నిద్రపోవటానికి మీరు ప్రయత్నిస్తూ ఉంటారు. నిద్ర వచ్చిందా అని నేను అడిగాను అనుకోండి, మీరు చెప్పేశారు అనుకోండి, ఇంకా రాలేదు అది. ఎందుకు నిద్ర రాలేదుగా, నిద్రలోకి వెళ్ళిపోయాక. అలాగా ఈ చక్రాల గురించి ఒక అవగాహన ఉంది మీకు, ఏ చక్రం ఎక్కడుందో అంతే. మీరు ఆ చక్రం మీదకి మనస్సు పెట్టకండి. ధ్యానంలో వాళ్ళు ఒక కూర్చున్నాడు, గమనించుకోండి ఎటుపోతుందో అది. ప్రతిరోజు ఒకే చోటకి వెళ్ళాలి అనే రూల్ లేదు. ఒకరోజు ఒక్కొక్కసారి మీరు అనుకున్న ఆరు చక్రాలు కాకుండా ఇంకా చాలా చోట్లకి వెళ్ళిపోతూ ఉంటుంది. మనం వెళ్ళిపోయి వెళ్ళాలి, యూ ఫాలో ఇట్. అర్థమైంది కదా, అది రాసుకోండి. దాని తర్వాత మూడోది వినండి. ఏమీ చేయకుండా బ్రెయిన్ ఉంది. ఇంతవరకు ఏంటి అంటే బ్రెయిన్ మనస్సు యొక్క కర్మేంద్రియంగా పనిచేస్తుంది. మనస్సు జ్ఞానేంద్రియము, బ్రెయిన్ మనస్సు యొక్క కర్మేంద్రియము. మీరు మనస్సులోకి వెళ్ళాలి బ్రెయిన్ వదిలేసి. అది అసలు లక్ష్యం. మొత్తం సమాధి ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఈ మనోమయ కోశంలో స్టార్ట్ అవుతుంది, కింద వదిలేసుకుని. అంతేత మూడోసారి ఆసనంలో కూర్చున్నప్పుడు టెలిఫోన్ కాల్ వస్తూ ఉంటే లోటులో చెప్పుడు వస్తుంది, లాంగ్ డిస్టెన్స్ కాల్స్ వస్తారు, తీసారు చాలా మెల్లిగా వస్తుంది. వింటాం మనం, ఏం చెయ్యం, వింటాం. అలాగా వింటూ ఉండండి అంతే. ఏకాగ్రత ఎక్కడ ఉండాలి? వింతంగా ఉండాలి. అది ఎక్కడ ఉంటుందో నాకు తెలియదు, మీకు తెలియదు, అది మీకు అర్థమవుతుంది అది వచ్చినప్పుడు. కానీ మీ మూడు కూడా ఇంకా యోగాలోకి రాలేదు. యువర్ ప్రిపేరింగ్ యువర్ సెల్ఫ్ ఫర్ ఇట్. ఆసనాలు, ప్రాణాయామ చూద్దాం. అది ప్రాణాయామ అది మనం ఎక్కువగా చేయలేం కానీ ఈథరిక్ బాడీ అని మర్చి. నేను యమ నియమ ఆసన ఇదంతా బాహ్య జగత్తు స్థూల శరీరం. ఇంకా ప్రాణాయామం దగ్గర నుంచి ఈథరిక్ బాడీ, దాన్ని అన్నమయ కోశము అంటాము. స్థూల శరీరం వేరు, అన్నమయ కోశం వేరు. కానీ మనకి ఇంగ్లీష్ వర్డ్ ఎక్కువ ఉపయోగపడుతుంది అవగానికి ఈథరిక్ బాడీ. మన షట్చక్రాలు ఉండేటటువంటి ప్లేస్ అది ప్రాణాయామంతో కంట్రోల్ అవుతుంది. కానీ ప్రాణాయామం కరెక్ట్గా మనకి నేర్పించగలిగేటటువంటి గురువులు లభించనంత వరకు మీరు చేయవలసింది ఏంటి అంటే, ప్రత్యర్థన విదారణాభ్యాం అది చేయండి. అంటే ఏంటి, వదులుతూ వదులుతూ ఉండండి మీరు, గాలి అదే లోపలికి వెళ్తూ ఉంటే అది కపాల భాతి అది. కానీ కపాల భాతీలో కొంచెం స్ట్రెయిన్ ఉంది. కపాల భాతి అంటే ఉన్నారు కదా, ఇక్కడ మీరేం చేయరు. అర్థమైందంటే వదులుతూ ఉంటాం మేము, దాని లోపలికి వెళ్తున్నప్పుడు ప్రయత్నించాలి పిలుచుకోవటం. అంటే ఏదో విధంగా మనం ఈ బయట నుంచి మనం సంసర్గం కట్ చేయడానికి టెక్నిక్స్ ఇవంతా వదలటంలోనే మన ఇంట్రెస్ట్ ఎప్పుడైతే చూపిస్తాం, రిలీజింగ్ ప్రాసెస్ ఈజీ అవుతుంది. అంతకంటే పెద్ద ప్రాణాయామాలు ఏదైనా గురువు కానీ నేను ఇదివరకు చెప్పిన ప్రాణాయామాలు మీరు కంటిన్యూ చేసుకుంటే కంటిన్యూ చేయండి. కానీ ఏది కూడా ఎక్కడ మీకు ఏ మాత్రం ఇబ్బంది అనిపించినా ఆ పేటను నేర్చుకుంటే ఏ ప్రాణాయామము మీకు ప్రమాదం కలగజేయదు. లేకపోతే పాలు కూడా బాగుందని చెప్పి 20 లీటర్లు ఒకేసారి తాగేశారనుకోండి, అంచేత పాలు ప్రమాదమే. అంచేత కామన్ సెన్స్ ఉంచుకోండి. ప్రాణాయామంలో అది ఈథరిక్ బాడీని కరెక్ట్ చేస్తుంది, లైన్లో పెడుతుంది. దీని తర్వాత ప్రత్యాహారం వస్తుంది. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇక్కడ నుంచి అసలైనటువంటి యోగ సాధన మొదలవుతుంది. కానీ యోగ సాధన స్కూల్ పిల్లలు లేకపోతే వాళ్ళకి హోంవర్క్ చేయించే తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా ఇది యోగ సాధన చేస్తున్నటువంటి వాళ్ళే. వాళ్ళకి ఈ పేరుతో చేయటం లేదు వాళ్ళు. ఇప్పుడు పిల్లవాడు స్కూల్కి వెళ్ళాడు, కాలేజీకి వెళ్ళాడు, చదువుకుంటున్నాడు. ముఖ్యంగా నేను కెమిస్ట్రీ చెప్పేటటువంటి క్లాస్ రూమ్ పక్కనే మెయిన్ రోడ్డు ఉంది. నాది 2వ అంతస్తుల క్లాస్ రూము. ఆ కిందన రోడ్డు, బస్సులు అన్నీ వెళ్తూ ఉంటాయి. 50 మినిట్స్ పీరియడ్ మాది. నేను 50 మినిట్స్ చెప్పేస్తాను, వాళ్ళు 50 మినిట్స్ రాసేసుకుంటారు. బస్సులు వెళ్తూ ఉంటే పక్కనే మస్జిద్ ఉంది. ఆ టైంకి మేము మాకు 12:45 కదా స్టార్ట్ అయ్యేది అంచేత అక్కడ వాళ్ళ ఇది అంతా ఉంటుంది. కానీ మా క్లాసులు వెళ్తూ ఉంటే వాళ్ళు చదివేస్తూ ఉంటారు, వాళ్ళకి సబ్జెక్ట్ అర్థమవుతుంది. అది ప్రత్యాహారం అంటే. అర్థమైన ప్రత్యాహారం అంటే ఏంటో, ఇంద్రియాలుకి బయట నుంచి శబ్దాలు వస్తూనే ఉన్నాయి, వాటిని మనం ఆహారంగా ఇంద్రియాలకి స్వీకరించకుండా ఏది మనం స్వీకరించదలుచుకున్నామో దాని మీద మాత్రమే ఇంద్రియాలు మనస్సు పెడతాయి. మిగతా వినిపిస్తూ ఉంటే ఆగో ఏమి, కానీ మీరు పట్టించుకోరు. ఇదైన ప్రత్యాహారం అంటే ఏంటో, అంటే ప్రత్యాహారం స్కూల్కి వెళ్ళే ప్రతి స్టూడెంట్ చేస్తూనే ఉంటాడు. అది ప్రత్యాహారం అంటే. ఇక్కడ మీరు దేని మీద ప్రత్యాహారం చేయాలి, మీరు ఏ విషయం మీద, ఏ ధ్యానం మీద. సాధారణంగా నా సలహా ఏంటి అంటే, మన గురు పరంపరలోని ఏ గురువు యొక్క ఫిగర్ అయినా మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే పతంజలి కూడా దానికే ఓటేస్తాడు. వీతరాగి అయినటువంటి వ్యక్తి యొక్క మొహం మీద, వాటి మీద కనుక మీరు ధ్యానం చేస్తే సమాధి స్థితి తొందరగా లభిస్తుంది. అంటే ఆల్రెడీ వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు కనుక. మీకు అది నచ్చదు, నచ్చిన వ్యక్తి పూజ ఏంటి మాస్టర్, మీకు నచ్చిన పువ్వు తీసుకోండి. ఏ పువ్వు అయినా పర్వాలేదు, మీకు నచ్చాలి, అది కండిషన్, అది మీకు నచ్చిన పువ్వు. మాకు పువ్వులు అంతా కాగితపు పువ్వులను ప్లాస్టిక్ పువ్వులు తప్ప అసలు పువ్వులు ఎలా ఉంటాయో చూసి కొన్ని సంవత్సరాలు అయింది మాస్టారు. ఇదంత కాదు, ఇది బెస్ట్. కానీ ఇంత పెద్దది ముందు స్టార్ట్ చేయకండి మీరు. కానీ గ్రెడేషన్ నేను చెప్పింది చేయండి. యంత్రం బాగుంది కదా, పెద్దది కష్టమైంది అని అదేదో ఎక్కువ లాభం వస్తుంది అనుకోకండి. బెస్ట్ ఏంటి అంటే గురువు యొక్క స్వరూపం, దాన్ని మించింది లేదు అసలు. రెండోది పుష్పాలు. ఇంకేంటే పుష్పాలు ప్రకృతి యొక్క యంత్రాలు. పుష్పాలన్నీ యంత్రాకృతులే, మీరు గమనిస్తే ఎప్పుడైనా. ఇంకా ప్రకృతిలోని యంత్రాలు మీకు నచ్చినప్పుడు ఇంకా మనం గీసుకున్న యంత్రాలు ఉన్నాయిగా, వాటిని ఉపయోగిస్తాం స్టెప్ వైజ్ గా. వాటిని ప్రత్యాహారం చేయటం ఇప్పుడు అర్థమైంది కదా. ఆ బొమ్మను చూస్తారు, ఆ ఫోటోని చూస్తారు, ఆ పుష్పం చూస్తారు, ఆ యంత్రాన్ని చూస్తారు, కళ్ళు మూసేసుకుని దాన్ని మళ్ళీ గీసుకోండి. ఈ లోపల చప్పుళ్ళు అవి వినిపిస్తూ ఉంటే మీరు వినిపించలేవండి. ఈ ప్రాసెస్ ఏంటిది? ప్రత్యాహారం. ఈ ప్రత్యాహారం చేస్తున్నప్పుడు మీకు మూడు స్థితులు ఎదురవుతాయి. ధాన్య ధారణ, ధ్యాన, సమాధి అంట. ధారణ అంటే ఏమిటి? మనం రమణ మహర్షి ఫోటో మీద ధ్యానం చేస్తున్నాం అనుకుందాం, అది మన ప్రత్యాహారాన్ని మొదలెట్టు. ఎదురుగుండా ఫోటో తీసాం, కళ్ళు మూసుకున్నాం, ఫోటో తీసాం, కళ్ళు మూసుకున్నాం, అసలు ఏమీ ముందు రాదు. ఒక రోజు రాదు, రెండు రోజులు రాదు, మూడు రోజులు రాదు, ఎప్పుడో గబుక్కుని ఆ బొమ్మ కనిపిస్తుంది మీకు. ఒకసారి మొదటి రోజే కనిపిస్తుంది, దాన్ని బిగినర్స్ లక్ అంటారు. రేస్ కోర్సులో వాటిలో కూడా మొదటిసారి వెళ్ళిన వాడికి గబుక్కుని రెండు మూడు ఏదో తగులుతాయి. జాక్పాట్లు తగలవు, ఏదో 100 రూపాయలకి 102 రూపాయలు వస్తాయి అన్నమాట, 2 రూపాయలు తగులుతాయి. దాంతో ఇంకా వాడికి అది రుచి మరిగి ఇంకా మళ్ళా తగలదు అది ఎప్పుడో కానీ. అలా బిగినర్స్ లక్ లాగా మీకు మొదటి తగిలింది అనుకోండి, ఇక్కడ మీరు కంగారు పడక్కర్లేదు. ఇక్కడ తగిలితే మాత్రం అది ఇంకా అది గురువు అనుగ్రహమే, అది అది నిలబడిపోతుంది మీకు. అర్థమైంది చెప్తుంది. అలా మీరు ప్రత్యాహారం చేసుకుంటూ 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 మిల్లిమిల్లిగా ఏమవుతుందంటే అది ఎక్కువసేపు నిలబడటం మొదలెడుతుంది. బొమ్మ చిత్రం ఎక్కువసేపు నిలబడటం మొదలెడుతుంది, మళ్ళీ చెదిరిపోతూ ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఏం చేయాలి? మనస్సుని బొమ్మ మీదకి తీసుకురావాలి. అర్థమవుతుందా? వెళ్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. ఇది ధారణ అంటే మీరు బలవంతంగా మీ మనస్సుని మీరు నిర్ణయించుకున్నటువంటి విషయం మీద ధారణ చేయవలసి వస్తుంది. ధారణ స్థితి అర్థమైంది కదా. ఈ ధారణ స్థితి నుంచి మెల్లిగా మీరు ధ్యాన స్థితిలోకి వెళ్తారు. ధ్యాన స్థితిలో ఏమవుతుందంటే మీరుంటారు, ఆ బొమ్మ ఉంటుంది, ఇద్దరే ఉంటారు, ఇంకేం ఉండదు. ఇది ధ్యాన స్థితి. సమాధి స్థితి, సబ్జెక్ట్ ఉంటుంది, ఎవరితోతే నువ్వు ధ్యానం చేస్తావు, నువ్వు ఉండవు. ఇది వినటానికి చెప్పటానికి చాలా గందరగోళంగా ఉంది, కానీ మీలో ఇది ఎవరు అనుభూతి చెందలేదు అంటే మాత్రం నేను నమ్మను. ఏది అనుభూతి చెందలేదు? ధారణ, ధ్యాన, సమాధి మీకు అందరికీ అనుభూతిలో ఉంది. అది ఇదని తెలియదు మీకు. ఉదాహరణకి సినిమాకి వెళ్ళాం మనం, సినిమా స్టార్ట్ అవ్వలేదు, ఏదో ఎంటర్టైన్ పాటలు వేస్తూ ఉంటాడు, ఏదో అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ వేస్తూ ఉంటాడు, లైట్లు ఉన్నాయి, అంతా కనిపిస్తూ ఉంటుంది మీకు కదా. ఇది ప్రత్యాహారం అంటే ఏంటి? యు ఆర్ ప్రిపేరింగ్, ఇంకా నీ మనస్సుని సినిమా చూడటానికి రెడీ చేసుకుంటున్నావు. కానీ అలా చల్లా చెదురుగా ఉంది అంతా, అన్నీ వస్తున్నాయి, అన్నీ వినిపిస్తున్నాయి, మెల్లిగా తెరతీసేవి. సరే, సినిమా స్టార్ట్ అయింది. సినిమా స్టార్ట్ అవ్వకముందు కుర్చీలో కూర్చుని ఉంటాం మనం. ఈ పక్క వాడి చెయ్యి అడ్డు వస్తుంది, అది అడ్డు వస్తుంది, అది అడ్డు వస్తుంది, సర్దుకుంటూ ఉంటాం ఎలా కూర్చుంటే బాగుంటుంది అని కదా. ఇలా ఉంటే చెయ్యి అడ్డు వచ్చింది అనేసరికి మనం మార్చుకుంటూ ఉంటాం పొజిషన్. ఇది ధారణ. 10-15 నిమిషాలు అయిపోయాక సినిమా హాల్లో ఉన్న మొత్తం ఏముంటుంది? ప్రతి ఒక్కడికి సినిమా వాడే మిగులుతారు, ఇంకా మిగతా దీనికి తెలియదు వాడికి, అవునా కదా. మళ్ళా గబుక్కునేది. ఈ కాలపు పిక్చర్స్ లో వచ్చి బ్రేక్ వస్తుంది కానీ మంచి పట్టు ఉన్న పిక్చర్ ఉంటే ఇంకా మీరు లీనం అయిపోతే ఏమవుతుంది, మీరు చూస్తున్నారని తెలుసు మీకు సినిమా, కానీ ఇంతమంది చూస్తున్నారనే భావన ఉండదు. ఇంకా లోతుకు వెళ్ళారనుకోండి నేను చూస్తున్నాననే భావన కూడా పోతుంది మీకు, సినిమా మాత్రమే మిగిలిపోతుంది. అందువల్లనే సినిమాలు అంత గుర్తుంటాయి. సమాధి స్థితిలో చూస్తాం గనక అంత గుర్తుంటాయి. అది సమాధి స్థితి. నవల చదువుతున్నప్పుడు నవల యొక్క గ్రిప్పింగ్ బట్టి సమాధి స్థితిలో వెళ్ళిపోతారు మీరు. ఇంకేత యాక్చువల్ గా ధారణ ధ్యాన సమాధి మూడు కాదు, ఒకటే. మనస్సు డోలాయమానంగా ఉంటే ధారణ అంటాం, మనస్సు విషయం మీదే ఏకాగ్రతంగా ఉంటే ధ్యానం అంటాం, విషయం మాత్రమే మిగిలితే. కానీ ఇక్కడ ఒక తమాషా ఏం జరుగుతుంది అంటే సినిమా హాల్ సమాధికి ఈ సమాధికి ఈ సమాధిలో కనుక మీరు వెళ్తే ఏం మిగిలిపోతుంది, పొజిషన్ ఏం మిగులుతుందని చెప్పాను నేను మీకు, వస్తువు మిగిలిపోతుంది, మీరుండరు. అప్పుడు మీరే ఆ వస్తువు అయిపోతారు. అప్పుడు ఆ వస్తువు గురించి అంత అర్థం అవుతుంది. అప్పుడు భగవంతుడి గురించి ఎప్పుడైతే మీరు ఇలా సమాధిలోకి వెళ్ళిపోతారో మీరే భగవంతుడు అయిపోతారు. కానీ అది అనుభూతిలోకి రాలేదు ఇంకా, అది అంటే అది ఊహించుకోండి అంతే, అది తెలియదు. అది అనుభూతి వస్తే మీకు అర్థమైపోతుంది, ఓ ఇది సమాధి అవస్థ అంటే ఇలా ఉంటుందా అని. సినిమా హాల్లో ఉదాహరణ మిమ్మల్ని మీరు మర్చిపోవటానికి ఎలా సంభవమో చెప్పానంటే అది ఈ సమాధి కాదు, ఆధ్యాత్మిక జగత్తులో ఉండేటటువంటి సమాధి కాదు అది. అది కామమయ తలంలో ఉండేటటువంటి సమాధి, ఆధ్యాత్మిక జగత్తులో ఉండేటటువంటి సమాధి. అక్కడ ఈగో అని రాల్సింది చూసారా జీవాత్మని, ఆ స్థితిలో ఉండేది, తేడా ఉంది. కానీ అది అనుభూతి చెందితే వచ్చేది కనుక దాని గురించి పెద్దగా వరీ కాకండి మీరు. కానీ ఈ మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు, ఉదాహరణకి గాయత్రి మాత ధ్యానంలో కూర్చున్నారు, పద్మము నీరు హంస పాదము పాదాలకున్న నూతనము మాట పెట్టిన పాదము వేదాలు కమండలము మెడలో హారాలు కిరీటము ఆ కిరీటం పక్క నుంచి వస్తున్నటువంటి ఆ నల్లకి జుట్టు ఇంకా నీ ఊహ అంటే ఆ బొమ్మలో ఉన్నదంతా నీకు కనిపించాలి. చూస్తూ దీన్ని నఖశిఖ పర్యంత ధ్యానము అంటాము. చూస్తున్నారు కదా, కానీ మనకు సరిసేపు ఉంటుంది. ధారణ అంటే ఏంటో వివేకానంద నిర్వచించి 12 సెకండ్లు ఒకే ఆలోచన మీద ఉండగలిగితే ధారణ అన్నాడు. అంతసేపు కూడా ఉండదట వివేకానంద నిర్వచనం. ఇంకా విదేశీయులకి ఇదంతా చెప్తే అర్థం కాదు కదా, నక్షిక పర్యంతాలు అవి 12 సెకండ్ల పాటు ఒక చోట ఉంచుకోగలిగో అదే ధారణ అన్నాడు. ఇదిలా చేస్తూ చేస్తూ మీరు రోజు ఓ టైం పెట్టుకుని ఒకటి గుర్తుంచుకోండి, నిజంగా యోగి కావలసినటువంటి వాడు ధ్యానము యొక్క ఆసనము స్థలము టైము మార్చకూడదు. సరే ఊరెళ్తే ఓకే అర్థమైంది కదా, అప్పుడు చాలా తొందరగా రిజల్ట్స్ వస్తాయి మీకు. అంచేత ఆ అమ్మవారిని మీరు అలా చూస్తున్నారు మనసు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది, మళ్ళా అమ్మవారి మొహం మీదకో ఆ ముక్కు పుడక మీదకో ఆ బొట్టు మీదకో ఆమె చిరునవ్వు మీదకో ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట మీరు మనసు పెట్టుకోవచ్చు. ఆ వేదాల మీద మనసు కాసేపు చూసుకోవచ్చు, కాసేపు కమండలం మీద మనసు పెట్టుకోవచ్చు, కాసేపు ఆ పద్మాల మీద పెట్టుకోవచ్చు, పాదాల యొక్క మీ ఇష్టం. కానీ ఏంటి మనసు ఎప్పుడు కూడా ఆ చోటకి లాక్కొస్తాం. అందుకనే ధారణకి డెఫినేషన్ ఏం చేయడు, దేశ బంధ చిత్తస్య ధారణ. దేశాన్ని ఒక పర్టికులర్ ప్లేస్ లో చిత్తాన్ని బంధిస్తాం ఆ రూపంలోని, మీ ఇష్టం ఏదైనా చేసుకోండి. క్లియర్ గా ఉందా ధారణ? ఈ ధారణ ఇలా చేయటానికి ధ్యానానికి ఒకటే తేడా. ధారణలో ఏమవుతుంది అంటే అలా వస్తుంది మనసు, మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది, మనసు వస్తూ ఉంటుంది వెళ్ళిపోతూ ఉంటుంది. మెల్లిమెల్లిగా మనస్సు ఎక్కువసేపు ఆ అమ్మ మీద ఉంటే ధ్యానం. అంటే ధారణకి ధ్యానానికి తేడా కేవలం టైంలో, ఎంతకంటే ఇంకేం లేదు. సమాధి అనేది మనకి తెలియదు. అంటే ఇప్పుడు ధ్యానంలో ఏం చెప్తున్నాం, అమ్మే నేనున్నాను చూసుకుంటున్నాం. రకరకాలైన హావభావాలు రావచ్చు. ఒకసారి అమ్మ నవ్వుతో కనిపించవచ్చు, నోట్ చేసుకోండి. ఒకసారి అమ్మ కోపంగా కనిపించవచ్చు, నోట్ చేసుకోండి. ఇందుకు ఈ హావభావాలు రేపు మీకు నిత్య జీవితంలో అనేక సంఘటనలకి ఇంగితాలు అవుతాయి. తెలియదు మీకు ఇంకా కోఆర్డినేట్ చేసుకోవటం. ఎవరు ఆ విధంగా మీకు సాధన విధానం చెప్పటం లేదు, నోట్ చేసుకోవాలి. అమ్మో ఇవాళ అమ్మ కోపంగా చూసి నేను వెళ్ళిపోకండి. ఎందుకంటే అమ్మ కోపం గ్యారంటీగా మీ మీద కాదు, దేని మీద తర్వాత అర్థమవుతుంది మీకు. నువ్వు ఆవిడ మీద ధ్యానం చేసుకుంటే ఆవిడ కోపం వస్తే ఎందుకమ్మా అలాంటి అమ్మ? ఇంకో మూర్ఖత్వం ఉంది, పరమ మూర్ఖత్వం. మేము పూజలు చేయటం మొదలెట్టామండి, కష్టాలు వచ్చేమా? కష్టాలు ఉంటే పోవటానికి కదా పూజలు చేస్తాం. ఇంకా నువ్వు పూజలు చేస్తేనే కష్టాలు వస్తే ఇంకెక్కడికి పోతావు? ఇంకేత ఏ మహాపండితుడు చెప్పినా ఒప్పుకోకండి. అమ్మ మీకు ఎప్పుడు కూడా బాధ కలగలేదు, భగవంతుడు ఎవ్వడికి ఎప్పుడు బాధ కలగలేదు. ఆ బాధ ఎందుకు వచ్చింది అంటే నీ పురాకృత కర్మ. అది పోవటానికి వచ్చింది తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తుంచుకోండి. మీరు పండితులు వాళ్ళ గురించి నేను ఎందుకు ఎత్తి చెప్తున్నాను అంటే, పాండిత్యము అది మనిషికి ధైర్యం చెప్పడానికి ఉపయోగపడాలి తప్ప మంచి మార్గంలో వెళ్తున్న వాడిని వెనక్కి తీయటానికి ఉపయోగపడకూడదు అని నా ఉద్దేశం. వాడి ఉద్దేశం ఏంటో నాకు తెలీదు. నహి కళ్యాణకృత్ కచ్చే దుర్గతి తాత గచ్చతి. కృష్ణుడు ఏం చెప్తాడు అంటే, మంచి మార్గంలో వెళ్ళిన వాడికి దుర్గతి ఉండనే ఉండదంటాడు. నేను మంచి పని చేశాను కదా, నాకు కష్టం వచ్చిందంటే మూర్ఖత్వం అర్థమవుతుందా? జాగ్రత్త, ఎవడ ఏమి చెప్పినా నువ్వు ఆసనాలు ప్రాణాయామాలు మొదలెట్టే కనుక నీకు నడువు నొప్పి వచ్చింది, అంతకుముందు నడువు నొప్పి లేనట్టు. అంటే ఆసనాలు వేయటం వల్లే వచ్చేస్తుంది ఏంటో నడువు నొప్పులు. మానేయటానికి వంకలు పెట్టకండి. నాకు చేయాలని లేదు, మానేశాను. కరెక్ట్ మాట, సత్యం మాట్లాడేది. లేకపోతే మీ ఆ మాట అంటే ఉద్దేశం ఏంటో తెలుసా? నాకు నడువు నొప్పే రాకపోతే ఆసనాలు వేసి మార్చారు, మిమ్మల్ని ఎప్పుడూ మించిపోతుంది. ఏమీ చెడు జరగదు, అసంభవం మాది. నహి కళ్యాణకు కష్ట దుర్గతి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరు చెప్పినా భగవంతుడి దగ్గరికి వెళ్ళటం వల్ల కష్టాలు వచ్చింది అంటే ఇంకా ఆయన ఏమి ప్రేమమూర్తి, ఆయన ఏమి కరుణా సముద్రుడు, మీకున్న నమ్మకం ఏంటి ఆయన అంటే? నువ్వు దండం పెట్టగానే ఆయన నీకు అన్నీ ఇచ్చేయాలన్నమాట. ఆయన నీకు పెద్ద నౌకరు ఆయన. మీకు తెలియదు కానీ మన ఆలోచన విధానం కానీ మన భావన కానీ ఎలా ఉంటుందంటే అది మన నౌకరే అన్నట్టు. నేను ఒకసారి నిశ్చితాశ్రమం చదివాను కదా, నాకేం ఇచ్చా? ఇంకో గొప్పవాళ్ళు నాకు కనిపిస్తారు. శుద్ధి సాయి చరిత్ర చదవకుండా మీకు కష్టాలు తీరుతాయి, గ్యారంటీగా తీరుతాయి. వాళ్ళు ఎంత పేరు తెలుసా నాకు? ఒక ఆయన చదివించుకుంటారండి. నువ్వు చదవటం ఆయనకి ఎందుకో నాకు తెలియలేదు. ఎందుకు చదివించుకోవాలి ఆయన? కొంచెం ఈ మాట తీరు చాలా తరచుగా వింటాం వల్ల నేను ఎత్తి చూపించాల్సి వస్తుంది. ఆయనకి ఏమీ కర్మ పట్టలేదు నీ చేత చదివించుకోవటానికి. నువ్వు ఆయన జోలికి వెళ్లకుండా ఉంటే నాకు అనుమానం ఆయనకి ఇష్టం అని. అమ్మయ్య ఒక కోరిక పరంపర తగ్గింది అది. ఒక కోరికతో వదలవుగా నువ్వు, నీకోసం చదువుతున్నావు నువ్వు. దానికి ఆయన చదివించుకోవటేంటి? నువ్వు చదువు, సాధన మనం చేసుకోవాలి. ప్రతి సాధనలో ఏ విధమైనటువంటి చికాకు ఈ సాధన వల్ల రాదు. ఇంతవరకు రావాల్సింది ఏదో వచ్చింది. ఈ సాధనలో ఉండటం వల్ల నువ్వు దాన్ని కొనసాగిస్తే నువ్వు అదృష్టవంతుడివి. అసలు ఎంత పెద్ద దెబ్బ కొట్టాల్సిందో అది. దీంతోనే పోయింది మీకు అది, వాట్ ఎవర్ ఇట్ ఈజ్. ఆ నమ్మకం ఉంచుకోండి. ఇంచేత ఈ ధ్యానం చేస్తున్నప్పుడు అంటే యాక్చువల్ గా ధ్యానం అంటే మూడు కలుస్తాయి, ధారణ ధ్యాన సమాధి. అందులో ధారణ ధ్యాన గురించే మనం చేయగలం. సమాధి అటు నుంచి వస్తుంది. అక్కడ ఆ అమ్మని గురించి చూస్తూ ఉండి మైమర్చిపోవటానికి ట్రై చేయండి. 5 నిమిషాలు మాత్రం చేసుకుంటే చాలన్నారు మాస్టర్ అని మీరు గడియారం పెట్టుకుని మానేద్దురు. 5 నిమిషాలు కూర్చున్నాం అనుకున్నాం, మీరు కూర్చున్నారు, అరగంట అయిపోతే అమ్మో అరగంట అయిపోయింది అవును, ఆనందించండి, ఎక్కువసేపు కూర్చోగలిగాను. ఆఫీస్కి టైం అయిపోతుందండి, దాని టైం అయిపోతుందండి. మీరు ధ్యానంలో కూర్చుంటే ఆఫీస్కి టైం అయిపోయినా మీరు వెళ్ళాల్సి పోయినా ఏమీ అవ్వదు. ఆ నమ్మకం మీకుండాలి, ఆ ధైర్యం మీకుండాలి. అలానే మీరు ఆఫీస్కి వెళ్ళి 2 నిమిషాల ముందు కూర్చోటం మొదలెడతాం తప్పది. మాస్టర్ చెప్పారు కామన్ సెన్స్ వాళ్ళైనా. ఇక్కడ ఈ పాయింట్ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఎందుకంటే రేపు ఇంకొక క్లాసే ఉంది మనకి. ఇది మీరు రేపు ఇవాళ ప్రాక్టీస్ చేసుకోండి. ఎంతసేపు చేసుకున్నా చేసుకోండి. బట్ వింటున్నావు కదా, లీడర్స్ ఎవరు? లీడర్స్ మీ కూర్చుంది, మీ బాధ్యత అది నలుగురిని కూర్చోబెట్టడం. ఎస్ ఏదైనా ఉంటేనమ్మా, కానీ కంటిన్యూ అదే కంటిన్యూ చేసుకో. కానీ మిగతా వాళ్ళకి అది చెప్పొద్దు, వాళ్ళు వాళ్ళని ఎన్నుకోండి. ఇక్కడ ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మీలో ఎంతమంది అదృష్టవంతులు ఏమవుతుందో మీకు తెలీదు. భగవంతుడు కొత్త 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 ఉడుకుతున్నాడు. ఎలా నేను రావాలా మనుషుల మధ్యలోకి అని. చాలా విచిత్రమైనటువంటి కాలం ఇది. ఇటువంటి కాలము ఇదివరకు ఎన్నడూ రాలేదు, ఎన్నడూ రాలేదు. రామాయణ కాలంలో రాలేదు, మహాభారత కాలంలో రాలేదు, ఇంకా రాబోయేటటువంటి మానవ జాతి కాలంలో కూడా ఈ కాలము రాదు. ఇటువంటి కాలం అది మీకు ఆ విధంగా ఇచ్చింది. వెరీ వెరీ యునిక్ టైం. ఇక్కడ ఈ 10-15 ఏళ్లలో కనుక మీరు ఆ జంప్ చేసేయగలిగితే మీకు మాత్రమే కాదు మీ కుటుంబ పరంపర మీకు తెలీదా ఎలా కంటిన్యూ అవుతుందో అది చాలా మేలు చేస్తారు మీ పిల్లలకి వాళ్ళకి కూడా. ఇంచట మీరు కళ్ళు మూసుకుని ఆ రూపాన్ని ఏదో ఒకటి వాళ్ళ ఊహించేసుకోండి. నన్ను అడగండి, ఇదే మాస్టర్ అదన నేను చెప్పాను కదా 3, 1 మీ గురు స్వరూపం, ఇంకా దానికి మించింది లేనేం లేదు. కానీ ఎటువంటి ఏంటంటే ఆ గురువు మీద మీకు ఆ ప్రేమ ఉండాలి. రెండోది ఏంటి? పుష్పాలు. 3వది మీ కావాలంటే రేపు మీరు సాయంత్రం దాని గురించి డిస్కస్ చేయొచ్చు మీరు. కానీ ఓపెన్ గా డిస్కస్ చేయండి. కానీ ఎవరు ఏది ఎదుర్కొంటే దాని మీదే ఉండండి, మార్చకండి. ఇంకా మారిస్తే రిజల్ట్స్ రావుతుండదు. సరే, అమ్మ గురించి ఉదాహరణ చెప్తూ చెప్తున్నాను కదా. అమ్మ కనిపిస్తుంది, పాదాలు, పద్మము, హంస, నీరు చూస్తూ ఉండండి. చెదిరిపోతున్న మనసు ఏదో ఆఫీస్ ఏదో గుర్తొస్తుంది, మళ్ళీ వెనక్కి తీసుకొస్తారు. ఇదేంటి ప్రాసెస్? ధారణ. అంటే మీరు ధారణ స్థితిలో ఉన్నారు. 10 నిమిషాల కంటే ఎక్కువ కూర్చోవడానికి ట్రై చేయకండి ఎప్పుడైనా. ఒకసారి సిట్టింగ్ అంటున్నాను నేను, కావాలంటే 20 సిట్టింగ్లు ఇచ్చుకోండి రోజుకి. కానీ ఒకసారిలో 10 నిమిషాల కంటే ఎక్కువసేపు కూర్చోకండి. ఇచ్చే మనస్సుకి ఏదైనా ఒకటి అతిగా చేస్తే విసుగెత్తుతుంది. విసుగెత్తిన దాని మీద ఇంకా నువ్వు చచ్చినా ఏకాగ్రత చేయించలేదు. దాన్ని నీకు ఇష్టం ఉన్న దాని మీద, విసుగు లేని దాని మీద ఏకాగ్రత కుదురుతుంది. కానీ విసుక్కున్నావు అనుకో, ఇంకా రాదు అది. అది ఒక గీత కూడా పడిపోతుంది. ఇంకా 10 నిమిషాల కంటే ఎక్కువ వద్దు. అది లీడర్స్ గుర్తు చేసుకోండి. మరి మెయిన్ ధ్యానం ఎక్కడ చేయాలి మాస్టారు? ఆ 4 కలిసి మీ చేత ఆటోమేటిక్ గా చేయించేస్తారు. సో నో ప్రాబ్లం. అప్పుడు ఇది ఈ సూచన చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇవాళ రాత్రి మీకు అనుభూతిలోకి రావచ్చు. కళ్ళు మూసుకున్నారు. సడన్ గా అమ్మ యొక్క ముఖభంగంలో తేడాలు రావటం మొదలవుతాయి. లైఫ్ యాక్టివేట్ అవుతుంది. రామకృష్ణ పరమహంస వాళ్ళకి పలికిన ఖాళీ అలా పలికింది. మీరు యాక్టివేట్ అవ్వచ్చు. అది ఏంటంటే నాకు బాగా నమ్మకం ఏంటంటే ఇదేం మీరు మొదటిసారి చేస్తున్నది కాదు, మొదటిసారి చేసే వాళ్ళకి నేను ధారణ ధ్యాన సమాధి అంటే అర్థం ఏం అవ్వదు, ఏంటో చెప్తున్నాడు అంటే మీకు అర్థం అవుతోంది. అర్థం అవుతోంది అంటేనే ఏంటంటే ఆ మార్గంలో ఉన్నారని. కానీ సాధన కావాలి, ఆచరణ కావాలి. నేను 22 ఏళ్ళు కెమిస్ట్రీ చెప్పాను థర్మోడైనమిక్స్. ప్రతి సంవత్సరం మళ్ళీ నేను పుస్తకం తీసుకొని కోరుతుండే. ఆ సబ్జెక్ట్ అలాంటిది, ఇది అలాంటిదే. అంటే ప్రతిరోజు నువ్వు నెమరేసుకోవాల్సిందే దాన్ని బాగా. ఆ అమ్మ రూప అది మారుతున్నప్పుడు మాత్రం ఎంజాయ్. కోపంగా ఉన్నా ఎంజాయ్. అమ్మ కోపంగా ఉంటే పిల్లవాడు ఏమైనా భయపడతాడా? ఇది అంచేత మీరు లేనిపోని పిచ్చి పిచ్చి భావన పెట్టకండి. అది ఇంకో దాని మీద ఏదో ఉంటుంది. ఇప్పుడు నీకు బట్టలేదు, బావలేవు అనుకో, బట్ట మార్చాలనుకో, తల్లి ఏం చేస్తుంది అంటే ఆ కోపం అది ఎందుకు? నీకు మంచి బట్టలు వేయటానికి అవునా? అంచేత ఆ అనుభూతి చెందటానికి ట్రై చేయండి. ఆ హావభావాల్లో వచ్చే మార్పులు నోట్ చేసుకోండి. అవి మాత్రము మీకు నాకు పర్సనల్, ఇంకెవరితో డిస్కస్ చేయకండి. ఇంకేంటే అవి కొన్నాళ్ళ తర్వాత, కొన్నాళ్ళు అంటే 10-15 రోజుల తర్వాత మీకు అర్థమవటం మొదలవుతాయి. సరేనా? జరుగుతుంది.